భాగవతము మన రికార్డింగ్ నెంబరు 8 అన్నమాట. అటుపైన కృష్ణుడు అంతఃపుర కాంతలను చూడబోవును. ఇందలి అంతఃపురము మన అంతరంగమునకు సంకేతముగా వర్ణింపబడినది. అందు జీవుడు భగవంతునితో ప్రేమ అను మధురమైన సంబంధము కలిగి ఉండును. కనుక జీవులందరూ భార్యలు. వీరు 16108 మంది. ఈ సంఖ్య హృదయము చుట్టూను జీవుడు దేహాదుల నిర్మాణము చేసుకొనుటకు సంకేతము. 16 కళ్ళలు, 1000 భగవంతుని శీర్షములు, 100 లేక దానిలో దశాంశము లేక దశాంగుళత్వము. దీనిని శతమానము అనియు జీవాంశ అనియు వివరింతురు. 8 వసువులు అనబడు ద్రవ్య నిర్మాణ శక్తులు. వీనినే 8 ప్రకృతులు అందురు. అందెనిమిదవది దేవుని జీవునిగా కప్పిపుచ్చుటకు దేహధారణము చేయించును. కనుకనే 8వ గర్భమున దేవుడు కృష్ణుడుగా దిగివచ్చుననియు, జీవుడు భీష్ముడుగా దిగివచ్చుననియు, 8 మందిలో భూమిపై జీవించువారు వారే అనియు, అంతకుముందు పుట్టినవారు జీవస్థితి పొందరనియు కృష్ణుని భీష్ముని జన్మ వృత్తాంతములలో వివరింపబడినది. దీని వివరణములు ఆయా కథల సందర్భములు వచ్చినప్పుడు తెలుపబడును. ఇన్నిటితో కూడి ఉన్న పట్టణమే ద్వారక. జీవుని అహంకారము చుట్టూను చేరునట్టి పంచేంద్రియములు మనస్సు బుద్ధి గల పట్టణము హస్తినానియు, దైవాంశ చుట్టూను జరుగు దైవ సంకల్పమైన దేహ నిర్మాణాది సృష్టి ద్వారకానియు పురాణ సంకేతములు. అందు భగవంతును ఆశ్రయించుకొని ఉన్న 16108 శక్తులను వాని భార్యలు ఇందు 2 ముఖ్య రహస్యములు వివరింపబడినవి. లక్ష్మి చెంచలయ్యై కూడా ఈ పురుషుని యందు స్థిరముగా ఉన్నది. మన్మధుని భస్మము చేసిన భర్గుని కూడా మోహము చెందునట్లు చేయగలవాడి పురుషుడు. ఇందు 1 అంశమున గుణాత్మకమైన ప్రకృతి అంతయు భగవంతుని ఆశ్రయించి దేహరూపములతో సృష్టిగా స్థితి చెంది ఉండును అని ప్రతిపాదింపబడినది. 2వ అంశమున సృష్టి అశాశ్వతమైనను పరమపురుషుని లీలగా శాశ్వత రూపమై నిత్య నూతనత్వము కలిగి ఉండునని ప్రతిపాదింపబడినది. భగవంతుడు సృష్టిలో జీవుల రూపమున విహరించుచుండును. జీవుడు జీవుని చూచినప్పుడు లోక సామాన్యుడని తలచి అజ్ఞానమున బడును. జీవుడు జీవునిలోని దేవుని చూచినప్పుడు వానికి సృష్టి అంటదు అని తెలిసికొనును. ఈ తెలివి వలన తాను దేవుడుగా ఉండును, తనకు సృష్టి అంటదు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరస్సు అను అస్త్రము వలన ఉత్తర గర్భముననున్న శిశువు బాధపడెను. వెంటనే వాని స్మరణలో భగవంతుడు స్మరించి వాణిని బాధ నుండి రక్షించెను. ఈ ఘట్టమున జీవుడు గర్భస్థుడగుట, అతనికి మనస్సు ఏర్పడుట, అతనికి కలుగు వేదన, అందు నిలచి పిండోత్పత్తిని క్రమాభివృద్ధిగా కలిగించు భగవంతుని వాసుదేవతత్వముగా వ్యాఖ్యానింపబడినది. తల్లి ఏ బాధ కలిగినను కృష్ణుని స్మరించి ప్రార్థించుచుండుట పరిపాటి అయినది. దాని ప్రభావమున ఉత్తర గర్భముననున్న శిశువునకు కూడా బాధ కలిగినప్పుడు అదే రూపము అదే ధ్యానము అప్రయత్నముగా అబ్బినవి. బిడ్డలు పరమ భాగవతోత్తములుగా జన్మించుటకు తల్లుల విష్ణుమయ చిత్తవృత్తియే కారణము అని ఈ ఘట్టము నిరూపించుచున్నది. ప్రహ్లాదాదుల జన్మయందు కూడా ఈ అంశము కీర్తింపబడినది. మరియు ఎవరి జన్మ వలన పరమధర్మ సంస్థాపనము జరగవలసి ఉన్నదో వారు సురక్షితముగా జన్మ స్వీకరించుటకు గర్భస్థులైన కాలము నుండియే దైవాంశ తోడ్పడుచుండును అని తెలుపబడినది. పరీక్షిత్తు వలన గోవధ నిషేధము, మ్లేచ్చుల నిరోధము, కలిని దమించుట, శుకయోగి ముఖమున భాగవత ధర్మమును దీపింపచేయుట మున్నగు ధర్మ సంస్థాపన కార్యక్రమములు దైవగతియందు నిర్ణీతములు. కనుక పరీక్షిత్తు రక్షణమున అడుగడుగున వాసుదేవుని సహాయము నిరూపింపబడినది. పాపపుణ్యాదుల సంఘర్షణలో యావజ్జీవము గడిపిన జీవి చనిపోవునప్పుడు సంకల్పించినను మనస్సును బంధముల నుండి త్రెంపుకొనగలుగును. ఈ త్రెంపునకు కావలసిన అనివార్య సాధనములలో మృత్యువు ఒకటి. దానిని సద్వినియోగపరచుకొని పాపాత్ముడు కూడా అవసానమున బంధముల నుండి త్రెంపుకొనుట ఎట్లో తెలుపుటకై ధృతరాష్ట్రుడు వనమునకేగి దేహము త్యాగము చేయుట అను ఘట్టమున వర్ణింపబడినది. సృష్టిలోనికి దిగి వచ్చిన జీవులు దేహము విడువవలసి వచ్చినప్పుడు తమకును తమతో సంబంధించిన వారికిని త్రెంపుకొనరాని దుఃఖము కలుగును. దీని నుండి తరించు మార్గము తెలివితో గ్రహించి ఉపదేశింపవలెను గాని సుఖదుఃఖములుండరాదని వేదాంత మార్గమున కోపించి లాభము లేదు. అట్టి సందర్భములలో దైవ సంస్మరణ నిలుచుటకై కావలసిన సులువు సూక్ష్మములను ఉపదేశించుటకై నారద యుధిష్ఠిర సంవాదము చెప్పబడినది. తెల్లవారుసరికి చెప్పకుండా వెడలిపోయిన గాంధారి ధృతరాష్ట్ర విదురులు తన్నేల పరిత్యజించిరి అని ధర్మజుడు బంధు శోకమున వాపోవును. నారదుడు వచ్చి దుఃఖోపశమనము చేయును అనగా ఓదార్పు మాటలు చెప్పక ఈ దిగువ అంశములు ప్రస్తావించును. 1. విశ్వము సర్వము ఈశ్వరుని అధీనము. అతడు జీవులను ఒకదానితో ఒకటి చేర్చుచు విడదీయుట క్రీడగా నడుపుచుండును. ఎడ్లకు ముక్కున చిల్లు పొడిచి అందుండి త్రాడు దూర్చి పనులయందు నియోగించినట్లు వాక్కు అను త్రాటిచే పేర్లు మొదలగు ముడులు పెట్టి అనేక సంబంధములతో దేవుడు జీవులను నడిపించును. 2. పిల్లలు గ్రచ్చకాయలాడుకున్నప్పుడు వానిని కలుపుట విడదీయుట చేయుచుందురు. బంతి ఆట ఆడినప్పుడు బంతిని లాగుకొనుట త్రోసివేయుట కూడా చేయుచుందురు. బంతి కొరకై పరువెత్తుటలో వారు కలిసి కొనుట విడిపోవుట చేయుదురు. అట్లే సమస్త జనులను జీవుల రూపమున ధ్రువములుగను దేహముల రూపమున చలములుగను క్రీడ జరుగుచుండును. 3. ఇరువురు కొండ చిలువచే మృంగబడినప్పుడు అందొకడు మరి ఒకనిని బయటకు లాగలేడు. అట్లే కాలము కర్మము గుణములు అనువానిచే అనుక్షణము మృంగబడుచున్న శరీరములు మరి ఒకరిని రక్షించలేవు. 4. చేతులు గల మానవులకు చేతులు లేని జంతువులు ఆహారము. కాళ్ళు గల జంతువులకు కాళ్ళు లేని వృక్షములు ఆహారము. పెద్ద జంతువులకు చిన్న జంతువులు ఆహారము. జీవికి జీవియే జీవనోపాధి. ఇన్ని రూపములలో అనుభవించువాడు అనుభవింపబడువాడుగా బహిరంతరముల భేదమున ఈశ్వరుడు నానా విధములుగా క్రీడించుచున్నాడు. అందలి రూపములలో ఒకడు తల్లిదండ్రులేమైనారో అని దుఃఖించి లాభము లేదు. అన్నిటి యందు కాలస్వరూపమైన విష్ణువును స్మరించుచునే వ్యాకులత్వము నుండి తొలగవలెను. భార్యతో వనములకు పోయిన ధృతరాష్ట్రుడు హిమవత్పర్వత సమీపమున ఒక పుణ్యప్రదేశము చేరుకొని యోగ మార్గమున నిలచి యోగాగ్నిలో భార్యతో కూడా దగ్ధమైపోవును. విదురుడు తీర్థయాత్రలకు పోవును. ఈ భవిష్యత్ వృత్తాంతమును చెప్పి నారదుడు ధర్మజుని విడిచి వెడలిపోవును. ఇంతలో దుర్నిమిత్తములు కనిపించుట ధర్మరాజు దిగులు పడుట అర్జునుడు ద్వారక నుండి వచ్చి కృష్ణుని నిర్యాణ వృత్తాంతము చెప్పుట ధర్మరాజు పరీక్షిత్తునకు రాజ్యమిచ్చి తమ్ములతో భార్యతో తిరిగిరాని ప్రయాణమున బయలుదేరుటయు తర్వాత ఘట్టము. ధర్మరాజు మహాప్రస్థాన దీక్షలో ఉత్తర దిశకు బదరికాశ్రమమునకు విడలిపోయిననియు భీమాదులు కూడా సాధన చేసి అట్లే అరిగిరనియు చెప్పబడినది. విదురుడు హరియందు చిత్తమును చేర్చి శరీరమును విడిచి ధర్మస్థానమునకు చేరుకును. ఈ వృత్తాంతము భారతమున ఇట్లు చెప్పబడినది. ధృతరాష్ట్రుడును గాంధారియు కుంతియు ధర్మజునికి చెప్పి ప్రజల అనుజ్ఞ తీసుకొని ఆశ్రమవాసమునకు పోయిరి. 1 సంవత్సరం ఆశ్రమవాసమును చేసిరి. ఎడబాటు భరింపలేక ధర్మరాజు పరివారముతో చూడబోయి కొన్ని దినములుండి వచ్చెను. అందొకనాడు వ్యాసుడు వారిని చూడవచ్చి ధృతరాష్ట్రుని మీద జాలిపడి ఒక మంచి కోరిక కోరుకొనమని అడిగెను. ఎంత దుస్తరమైనను తీర్చదననెను. ధృతరాష్ట్రుడు యుద్ధ సమయమున చనిపోయిన బంధువులందరినీ ఒక్కమారు చూపుమనెను. రాత్రివేళ వ్యాసుడందరినీ గంగానదిలో నిలబెట్టి సూక్ష్మలోకములకు ఉద్ధరించి అందరికీ దుర్యోధనాదులందరి సాంగత్యమును కల్పించెను. చనిపోయిన వారి భార్యలు కూడా భర్తల సాన్నిధ్యం అనుభవించిరి. తెల్లవారుసరికి అంతయు ఇంద్రజాలమని తెలిసినది. విదురుడేడి అని ధర్మజుడు ధృతరాష్ట్రుని ప్రశ్నించెను. అతడు ఆహారాదుల అపేక్ష లేక వనములో చెరించుచుండెననియు, చెదురుగా అప్పుడప్పుడు వచ్చిపోవచుండుననియు చెప్పెను. ఇంతలో విదురుడు వచ్చి సంభాషణ లేక ఒక చెట్టు కానుకొని నిలబడి ధర్మజుని కన్నులలోనికి చూచుచూ దేహము విడిచెను. యుధిష్ఠరాదులు హస్తినకు తిరిగి వచ్చిరి. వ్యాసుడు చూపిన ఇంద్రజాలం ఒక్కటే భాగవతమున చెప్పబడలేదు. భాగవతమున గాంధారి ధృతరాష్ట్రులు చెప్పకుండా వెడలిపోయిరనియు, భారతమున చెప్పి వెడలిపోయిరనియు వర్ణింపబడినది. జరిగినది ఎట్లనగా, ధృతరాష్ట్రుడు చెప్పక వెడలిపోయి కొంతకాలము హస్తిన సమీపారణ్యములలో ఉండెను. నారదుని వలన ఈ వృత్తాంతము విన్న ధర్మజుడు తండ్రిని మరల ఆహ్వానింపగా మన్నించి వచ్చి అనుజ్ఞగొని మరల వెడలిపోయెను. రికార్డింగ్ నెంబరు 8 అయిపోయింది.